विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरोदश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराभस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रपतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनम् आपदापहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामचंद्रप्रभु अयोध्या नगरानिकि పుష్పక విమానం మీద ఎక్కి ప్రయాణం చేస్తూ దారిలో ఆత్మీయులందరినీ పుష్పకం ఎక్కించుకున్నాడు ఆయన. మహాత్ముల యొక్క లక్షణం తమ సేవకులను కూడా తమతో సమానముగా చూచుకొనుట. వానరులను, రాక్షసులను, చివరికి వానర పత్నులను కూడా విమానంలో ఎక్కించుకుని బయలుదేరారంటే వాళ్ళకి ఎంత ప్రేమో చూడండి. సాధారణంగా ఆఫీసర్లేమో ఏసీ ఫస్ట్ క్లాస్లో పెడతారు, వీళ్ళేమో స్లీపర్లోనో జనరల్లోనో దోచేస్తారు, లేదా బయట కాపలా కాస్తారు. వీళ్ళు బిజినెస్ క్లాస్లో పెడతారు, వాళ్ళ సేవకులనేమో గూడ్స్ బండ్లు రమ్మంటారు. ఇది ఈనాటి మన వాళ్ళ లక్షణం. కానీ రాముడు అలా కాదు. పుష్పక విమానంలో తనతో సమానంగా అందరినీ కూర్చోబెట్టుకుని వెళ్ళాడు ఆయన. అందుకని రామచంద్రుణ్ణి అవ్యాజ కరుణామూర్తి ధర్మప్రభు అన్నారు. ఇందులో సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు అందరూ ఉన్నారు కదా, అందరూ కూడా వచ్చారు. దారిలో మళ్ళీ హనుమంతుడిని పిలిచి, ఇదిగో ఇక్కడే గుహుడు అని ఒక నిషాదరాజు ఉన్నాడు, అతనికి నా ఆహ్వానం చెప్పి పట్టాభిషేకానికి రమ్మను. ఆపై అక్కడి నుంచి నంది గ్రామానికి వెళ్ళు. భరతుడు 14 సంవత్సరములు పూర్తి అయిన తరువాత మరునాటికి నేను రాకపోతే అగ్ని ప్రవేశించేస్తానని శపథం చేశాడు, శరీరం విడిచిపెడతానన్నాడు. కాబట్టి అతనికి ముందు రాముడు వస్తున్నాడనే వార్త చెప్పాలి. మళ్ళీ చెప్పినప్పుడు భరతుడి యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయో చూడమన్నాడు రాముడు. అందుకే రాముడి దగ్గర అనేక విశేషాలు మనం తెలుసుకోవాలి. నువ్వు భరతుడి దగ్గరికి వెళ్ళి రాముడు సీతతో లక్ష్మణుడితో వానరులతో వస్తున్నాడు, దగ్గరలో ఉన్నాడు అని చెప్పి అతని ముఖాన్ని బాగా పరిశీలించు, ముఖ కవళికలను చూడు. అతని ముఖంలో ఎక్కడైనా రాముడు వస్తున్నాడేమో, నా రాజ్యం పోతుందేమో అననే భావన ఉందేమో కనిపెట్టు. ఎంత గొప్పవాడికైనా మంచి సంపదలతో కూడిన సామ్రాజ్యం వచ్చినప్పుడు దానిని విడిచిపెట్టడం కష్టం. భోగాల్లో పడిన తర్వాత యోగి కూడా భోగైపోతాడు, రోగి అయిపోతాడు. అందున అయోధ్య సామ్రాజ్యం సామాన్యమైనదా? అనేక అక్షౌహిణీల సైన్యంతో ఉండినది, ఒక అక్షౌహిణి కాదు, అనేక అక్షౌహిణీ సైన్య సమేతం అది. అందులో ఏనుగులున్నాయి, గుర్రాలున్నాయి, రథాల మీద వెళ్ళే సైనికులు ఉంటారు, పదాతి దళం ఉంటుంది, నిత్యం కప్పాలు కట్టేటటువంటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. అక్కడ ట్యాక్స్లు ఎగ్గొట్టే వాళ్ళు లేరండి. ఏ విధంగా గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కకూడదామా అని చూసేవాళ్ళు అయోధ్యానగరంలో చాలా అరుదట. నేనంటే నేనని ముందు పన్ను కడతారు వాళ్ళు. గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, అడ్డమైన వాళ్ళకి ఉచితాలనే పథకంతో పెట్టి తాగుబోతుల్ని పెంచి సామరిపోతుల్ని పెంచదు, అందరికీ కష్టపడి పనిచేయడం నేర్పుతుంది. అసలు ఈ దేశాలకి కొన్ని అరిష్టాలు ఏమిటో తెలిసినా కొందరికి ఫ్రీ, పాపం మీలాగా ట్యాక్స్ కట్టేవాడి మీదేమో అవన్నీ భారం పడిపోతాయి. వీడు ఈ ఫ్రీ అనే పేరుతో వీళ్ళు ఏం చేస్తున్నాడు, మీ దగ్గరేమో ఉచితంగా పట్టుకెళ్ళి ఆ తర్వాత సాయంకాలం అయ్యేసరికి దాన్ని బ్రాండ్ షాపు పట్టుకుపోతాడు. దానివల్ల దేశం చాలా పాడైపోతుంది. అలా కాదు, ప్రతి వ్యక్తికి పని కల్పించాలి, వాడు పనిచేసి సంపాదించేటట్టు చెయ్యాలి, ఒళ్ళు ఉంచేటట్టు చెయ్యాలి, వచ్చిన ధనాన్ని పన్ను రూపంలో వసూలు చేయాలి, మళ్ళీ వాళ్ళకి సౌకర్యాలు చేకూర్చాలి, రక్షించాలి. ఇదంతా ఒక అద్భుతమైన ప్రణాళిక. గవర్నమెంట్ నడపడంటే ఆషామాషి అండి. అందువల్లే అయోధ్యానగరంలో ఎప్పుడు ఏ కొరత లేదట. ఏనాడు అయోధ్యలో లోటన్నది ఉండదు. సంపదలతో కూడిన అయోధ్యానగరాన్ని 14 ఏళ్ళు పరిపాలిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను వస్తున్నానని తెలిస్తే అయ్యో రాముడు వచ్చేస్తున్నాడేమో, నా రాజ్యం పోతుందేమో అనే బాధ ఎక్కడైనా భరతునిలో ఉంటుందేమో చూడు. పితృ పైతామకం రాజ్యం కస్య నావర్తయేన్మనః. భరతుడిలో రాజ్యం పోతుందనే బాధ కనపడితే ఈ విషయం వెంటనే నాకు చెప్పు, అప్పుడు నేను భరతుడికి రాజ్యం వదిలేస్తాను. మా పెద్దల దగ్గర నుంచి, మా తాతలు ముత్తాతల కాలం నుంచి మాకు సంక్రమిస్తున్న అయోధ్య రాజ్యం, కోసల రాజ్యం అంతా భరతుడికి ధారాదత్తం చేసి నేను తపస్సు చేసుకుని జీవితం గడుపుతాను. మా సోదరుడికి రాజ్యం మీద వ్యామోహం ఉంటే వాడికి ఇచ్చి వెళ్ళిపోవాలి, అంతేగాని రాజ్యం నాకు కావాలని వెళ్ళను. అతడంతటా అతడు తప్పక నువ్వే పరిపాలించాలంటేనే వెడతాను. నేను ఒకవేళ భరతునికి ఇష్టమైతే రాజ్యం ఇచ్చి తపస్సు చేసుకుంటూ జీవిస్తాను. ఇదంతా తెలుసుకుని తొందరగా రావాలి, మళ్ళీ మేము అక్కడికి వచ్చే ముందే రావాలి. నందిగ్రామంలో ఆశ్రమం కట్టుకుని ఆశ్రమంలో జీవిస్తున్న భరతునికి వార్త చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేలోపు ఈ విషయం చెప్పాలి బాబు అనగా, హనుమంతుడు రాముని యొక్క దూరదృష్టికి, ప్రేమకి, సోదర ప్రేమకి, తర్వాత సేవకుల మీద ఆయనకున్నటువంటి ప్రేమకి అన్నిటికీ మెచ్చుకుని రింగుని ఎగిరాడు. ముందుగా నిషాదరాజు అయిన గుహుడికి చెప్పాడు. గుహుడు ఎంతో ఆనందపడిపోయాడు. ఆ తర్వాత నేను పట్టాభిషేకానికి వస్తున్నాను అని తన అంగీకారం కూడా తెలియజేశాడు. అక్కడి నుంచి బయలుదేరి హుటాహుటిని నందిగ్రామం చేరాడు ఆయన. నందిగ్రామం అయోధ్యకి 15-20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అది కూడా రోజుల్లో చాలా పెద్ద గ్రామమే. పేరుకి నందిగ్రామం అంటే గ్రామం అంటే చిన్నదనుకోక్కర్లేదట. భరతుడు అడుగు పెట్టడం వల్ల ఆ రోజుల్లో అది చాలా ప్రసిద్ధికెక్కింది. అయోధ్యానగర వాసుల్లో దాదాపు 100,000 మంది పౌరులు అక్కడికి వెళ్ళి మకాం పెట్టారు. ఆ కాలంలో 14 ఏళ్ళు 100,000 మంది జనాభా కంటే ఎక్కువ జనాభాతో మంచి వైభవమును అనుభవించిన గ్రామం నందిగ్రామం అంటే. దానికి నందిగ్రామం అని ఎందుకు పేరు వచ్చిందంటే అక్కడికి అడుగు పెట్టిన వాడికి ఎప్పుడు ఆనందం తప్ప దుఃఖం ఉండదట. నంది అంటే నందయ్యతి ఇతి నంది, ఆనందించువాడు. అక్కడికి అడుగు పెట్టిన వాళ్ళు ఆనందించటం వల్ల నందిగ్రామం అన్నారు. ఒకప్పుడు పరమేశ్వరుడు నందీశ్వరుడితో సైతంగా అక్కడికి అడుగు పెట్టి భూమి మీదకి దిగాడు. అందువల్ల కూడా నందీశ్వరుడి పాద స్పర్శ వల్ల అది నందిగ్రామము అని పిలువబడింది. చాలా అద్భుతమైన గ్రామం అది. ఇప్పటికీ ఆ గ్రామంలో కొన్ని భవనాలు, కొన్ని చిహ్నాలు కనపడుతూ ఉంటాయి. చాలా పర్యాయాలు మేము చూసాం. జీవితంలో ఇలాంటి యాత్రలు అప్పుడప్పుడు చేయాలి. ఎప్పుడు చూసినా ఒకటే యాత్ర అయితే ఉపయోగం ఉంది. పొద్దున్నే లేచాం, టిఫిన్ తిన్నాం, హడావుడిగా ఆదరాబాదరగా వర్క్ ఫ్రమ్ హోము,
లేకపోతే ఆఫీస్కో పెడుతున్నాం, మళ్ళీ సాయంత్రం అవుతోంది, అలా పాపం కంప్యూటర్ దగ్గరే కూర్చుని 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 బద్దలు పెరిగిపోయి, శ్లేష్మం పెరిగిపోయి, కథలు లేక అనారోగ్యం పాలై చివరికి డబ్బు సంపాదించి ఏం చేస్తామండి? కాబట్టి ధనం ఎంత అవసరమైనా అది జబ్బు తెచ్చేటట్టు కాకుండా ఆరోగ్యాన్ని పెంచేదై ఉండాలి. ఇప్పుడు కలియుగంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్నది, కరెన్సీ నోట్లకి తప్ప, ఈ పిచ్చి ధనానికి తప్ప ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ మోక్షానికి కానీ మార్గాన్ని వెతుక్కునేవాడు తగ్గారు. ఇంకా అక్కడక్కడ మీలాంటి పుణ్యాత్ములు ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, ఇంత భోజనం చేస్తున్నాం. మీరు కూడా లేకపోతే తుఫాన్లు తప్పే ఉండవు, వర్షాలు ఉండవు. అందువల్ల అప్పుడప్పుడు యాత్రలు చేసి ఈ దివ్యస్థలాలు చూడాలి. సరిగ్గా భరతుడు ఇంకా 14 ఏళ్ళు పూర్తవుతోంది, ఏమైనా సరే రాముడు కనపడకపోతే అగ్నిప్రవేశం చేద్దామని ఎదురు చూస్తున్నట్టు పాప ఆయన. ఆ సమయంలో మారుతి మానవాకారం ధరించి అక్కడికి వెళ్ళాడు. వానరాకారంతో వెడితే భరతుడికి అనుమానం వస్తుంది, వచ్చినవాడు ఎవడో తెలియదు, ఏ రావణాసురుడో పంపగా వచ్చాడేమో అని కంగారు పడతాడు. అందుకని కొన్ని సమయాల్లో వేషం మార్చాలి. అందుకని చక్కని ఒక యతీశ్వర వేషంతో మానవ వేషంతో దగ్గరికి వెళ్ళాడు. అది కూడా ఎలాట, జటావల్కలాలు, కృష్ణాజనం ఇవన్నీ ధరించి వెళ్ళాడు. ఆ సమయానికి భరతుడు బక్క చిక్కిపోయి ఉన్నాడు. ఈ 14 ఏళ్ళుగా ఒక్కనాడు కూడా వండిన అన్నం తినలేదు ఆయన తెలిసిన. రాముడు ఎలాగో అడవిలో ఉన్నాడు కాబట్టి కందమూలాలు తిన్నాడు, దుంపలు కందమూలాలు తిన్నాడు. మీలో ఎవరైనా ఇతపూర్వం నాతో పాటు చిత్రకూట పర్వతానికి వచ్చిన వాళ్ళు ఉంటే కందమూలం ఏమిటి ఏమిటి వాళ్ళు కళ్ళారా చూసి ఉంటారు. చిత్రకూట పర్వతంలో ఈ కందమూలము అని దుంపలు అమ్ముతారు. ఇంతంత పొడుగుంటాయి ఆ దుంపలు, ముక్కలు ముక్కలు కోసి అమ్ముతారు. కొద్దిగా దురద ఉంటుంది, తీపిగా కూడా ఉంటుంది. అది తీపితో కూడిన దురద, దురదతో కూడిన తీపి కలిగిన మంచి దుంపలు అవి. ఆ దుంప ముక్కలు తింటే జీవితంలోకి దుంప తెగదు మనకి, అంటే అనారోగ్యం రాదు, అంత ఆరోగ్యంగా ఉంటుంది. కంఠంలో ఉండే ఈ శ్లేష్మం లాంటివి తగ్గిపోతాయి, గొంతు నొప్పులు తగ్గిపోతాయి. అసలు దిక్కుమాలి కరోనా రోగానికి అది గొప్ప మందండి బాబు. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి రావటంలో మనకెందుకు వస్తుందంటే మనం దుంపలు తింటం లేదు. ఎంతసేపు ఈ దుంపలు ఫ్రై చేసినటువంటి దరిద్రం తింటున్నాం. కానీ పూర్వకాలంలో ప్రాకృతికమైన ఆహారం తినేవారు, ప్రకృతి నుంచి వచ్చే ఈ కందమూలాలు తినేవారు, పళ్ళు ఎక్కువ తినేవారు. అందుకే వాళ్ళ ఒళ్ళు బాగుండేది. ఇప్పుడు మనం కుళ్ళు తింటున్నాం, అందుకే శరీరం కుళ్ళిపోతుంది. 365 రోజుల నుంచి అదే నూనె మరుగుతూనే ఉంటుంది. ఆ నూనెలోనే ఆ బజ్జీ వేయించి 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 మీకు పెడితే మీరు కుంభీపాకంలో బజ్జీలో వేగిపోక ఏమైపోతారు? కిడ్నీలు దెబ్బకేమవుతాయి? కిడ్నీలు దెబ్బతింటాయి ఈ దరిద్రపాయలు తింటే. అందువల్ల తప్పనిసరిగా కందమూలాలు తినాలి. ఈ కందమూల ఫలములను 14 ఏళ్ళుగా తింటూ వేరే వండిన ఆహారం తినకుండా జీవిస్తున్న మహాత్ముడు తాపస జీవితం గడుపుతున్నాడు భరతుడు. చిక్కిపోయి ఉన్నాడు, అయినా నిర్భయముగా తన సైనికులతో కోసల సామ్రాజ్యానికి మాత్రం ఏ ముప్పు లేకుండా కాపాడట. మళ్ళీ ఏదో సన్యాసి జీవితం గడుపుతున్నాడు కదా అని ప్రజల్ని పట్టించుకోకుండా ఎప్పుడు ఏడుపు మొహంతో జపాలతో లేడు ఆయన. అసలు సన్యాసులే బాగా పరిపాలిస్తానండి నన్ను అడిగితే, యోగి పరిపాలించినట్టుగా ఈ భోగులేం పరిపాలిస్తారు? ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉండదు, వాళ్ళు నిర్భయులు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే టిష్కుని కాల్చి పారేస్తున్నాడు చూసారు యోగి ఆదిత్యనాథ్ గారు. అందుకనే సన్యాసుల చేతిలో పరిపాలన ఉంటే ఈ దొంగ సన్యాసులు బాగుపడతారని చేస్తారంట. భరతుడు సన్యాసి జీవితం గడుపుతూ రాజ్యపాలన చేయటం వల్లే ఆ రాజ్యంలో దొంగలు లేరు, నిర్భయత్వం ఉన్నది, క్షామం లేదు, క్షేమమే ఉంది, సంపదలు పెరిగాయి. తాగుబోతులు, తిరుగుబోతులు, మూర్ఖులు, లంచగొండులు ఇటువంటి వాళ్ళు పరిపాలించిన రాజ్యాలు ఏం బాగుపడతాయని వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నేను అనలేసుమా? నేను అనలా ఏ మాట, నేను అనలేను కూడా. వ్యాసుడు చెప్పిన మాట మీకు చెబుతున్నాను. ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఉన్న విశేషాలు కూడా మీకు చెబుతున్నాను. అటువంటి పుణ్యాత్ముణ్ణి సాత్విక ఆహారం తీసుకుంటూ పవిత్రముగా జీవితము గడుపుతున్న భరతుణ్ణి చూచి చూడగానే హనుమంతుడు వినయంగా నమస్కరించి పరమ పూజ్యుడు రామచంద్రుడు రావణుణ్ణి వధించి సీతాలక్ష్మణ సమేతముగా మరికొద్ది క్షణములలో ఈ ప్రాంతమునకు నందిగ్రామమునకు అడుగు పెడుతున్నాడు అనగానే ఎక్కడ లేని ఆనందంతో పొంగిపోయాడు భరతుడు. రాముడు ఏం చెప్పాడు హనుమంతుడితో? భరతుడి ఫీలింగ్స్ చూడు అన్నాడు కదా, ఆయన ముఖం చూడు, ఆ ముఖంలో ఏ లక్షణాలు ఉన్నాయో తెలుసుకుని నాకు చెప్పన్నాడుగా. అందుకే హనుమంతుడు బాగా పరిశీలించి చూస్తున్నాడు ఈ భరతుడిని. అప్పుడు భరతుడి ముఖం ఉందిట, 1000 మంది చంద్రుళ్ళు ఒకేసారి ఉదయిస్తే ఎలా ఉంటుందో అంత ఆహ్లాదకరమైన వాతావరణం అతని ముఖంలో కనపడిందిట. అంటే అతని ముఖం వెన్నెలలా వెలిగిపోయింది. అక్కడ మళ్ళీ సూర్యుడు అనలేదు, సూర్యుడు అంటే ఇంకో తీక్షణత ఉంటుంది, కానీ చంద్రుడు ఈ యొక్క వెన్నెల ఆహ్లాదంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. మనందరికీ రాత్రిపూట వెన్నెల్లో తిరగడం ఇష్టం ఉంటుంది, కానీ సూర్యుడు యొక్క కాంతిలో తిరుగుతామా? భార్యాభర్తలు ఇద్దరిని కొత్త దంపతుల్ని కాసేపు వెళ్ళి సూర్యుడిలో తిరిగి రండి అంటే బాబోయ్ అంటారు. అదే రాత్రిపూట వెన్నెల్లో అయితే వెన్నెలలోనే వేడియాలను అని పాడుకుంటూ పరిగెడతారు. వెన్నెలకు ఒక లక్షణం ఉన్నది, ఆహ్లాద లక్షణం, అది ఆనందం ఇస్తుంది, శైత్యం ఉంటుంది, అందులో మానసికమైన ఆనందం పెంచుతుంది. ఇప్పుడు భరతుడి ముఖంలో అలాంటి వెన్నెలు చూచాడు ఆయన. ఇది కదా సోదర ప్రేమ అనుకున్నాడు ఆయన. రాముడు రాముడే, ఆయన తమ్ముళ్ళు తమ్ముళ్ళే, నా తమ్ముడికి కావాలంటే రాజ్యం ఇస్తానని ఆయన అంటాడు, మా అన్నయ్య వస్తే ఆయన పాదాల దగ్గర సమస్త సామ్రాజ్యాన్ని సమర్పించి ఆయన సేవ చేసుకోవాలని తమ్ముడు అనుకుంటున్నాడు అని ఎంతో ఆనందం పొందాట ఆంజనేయ స్వామి వారు. ఆ ముఖంలో అప్పుడు అతనికి కనిపించిన ఆనందం అత్యాశ్చర్యకరమై అనిపించింది. అంతటి ఆనందం ఎప్పుడు చూడలేదు ఆయన. అన్నదమ్ములు కొట్టుకోవడం చూశాడు కదండి హనుమంతుడు, వాలి సుగ్రీవులు చూశాడు కదా, తెల్లవారులేస్తే వాలి వీడిదన్నా ఎప్పుడు వాలి చచ్చిపోతాడా అని సుగ్రీవుడు చూశాడు. అటువంటి వాళ్ళ మధ్యలో పెరిగాడు ఆయన కొంతకాలం. ఆ తర్వాత రావణాసురుణ్ణి విభీషణుణ్ణి చూశాడు. ఇప్పుడు రామచంద్ర ప్రభువుని, లక్ష్మణుణ్ణి, భరతుణ్ణి, శత్రుఘ్నుణ్ణి, వీళ్ళ మధ్యలో ఉన్న సోదర ప్రేమని చూచిన వాడికి ఎటువంటి ఆనందం కలుగుతుందో ఆలోచించండి. ఆ తర్వాత భరతుడు వెలిగిపోతున్న ముఖంతో ఆనందంతో, మహాత్మా నువ్వెవరివి, నీ దివ్య తేజస్సుని చూస్తే నువ్వు మా వంటి మానవుడవు కావు అనిపిస్తున్నది, నువ్వెవరో మహాత్ముడివి, మారువేషంలో వచ్చావు, ఏది ఏమైనా ఈ పూట నాకు ఆనందం కలిగించావు, బ్రహ్మానందం కలిగించావు, అత్యానందం కలిగించావు, నీకేమివ్వగలుగుతాను నేను? గవాం శతసహస్రంచ గ్రామాణాంచ శతంపరం, నీకు 100,000 గోవులు ఇస్తున్నాను, 100 గ్రామాలు ఇచ్చేస్తున్నాను, 100 గ్రామాలు. గ్రామాలు ఏం చేసుకుంటారని అడగరే, గ్రామాల మీద వచ్చే పన్నంతా వెళ్ళదే కదా ఆ రోజుల్లో. మరి ఒక గ్రామం మనకి ఇచ్చారంటే ఆ గ్రామంలో ఉన్న పొలాల మీద ట్యాక్స్ వసూలు చేసుకోవచ్చు, అన్నీ వసూలు చేసుకోవచ్చు, ఊళ్ళోకి ఎవరన్నా పెడితే వస్తుంటే టోల్ గేట్ పెట్టుకుని లాగేయచ్చు. అదేగా ఇప్పుడు జరుగుతుంది, ఏ ఊరు వెళ్ళండి ఆ ఊళ్ళో దేవస్థానం ఉందా, దేవస్థానం వంకతో టోల్ గేట్ లాగేయటమే. హిందువుల యొక్క దేవస్థానాలకి టోల్ గేట్ ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు చూడండి. శ్రీశైలం పెడదామంటే అక్కడ టోల్ గేట్, అహోబలం పెడితే టోల్ గేట్, ఇంకో చోట పెడితే యాదగిరి గుట్ట పెడితే అక్కడ టోల్ గేట్, లేకపోతే అదేదో యాగంటి పెడితే ఓ టోల్ గేట్, అదే ఈ కిరస్థానం పిరుగుల దగ్గరికి వెళ్ళండి, మీరు టోల్ గేట్ వసూలు చేస్తే మిమ్మల్ని లాగి కొడతారు, అక్కడెక్కడన్నా టోల్ వసూలు చేయమనండి. కానీ మన దగ్గరకు వస్తే అందరూ టోలు 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 టోల్, ఎన్ని టోల్స్ ఉందో అర్థం లేదు, పైకి ఎక్కితే టోల్ట, కిందకి దిగితే టోల్ట. అహోబలంలో తీరా గుళ్ళు అక్కడికి అడుగు పెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ టోల్ట్, దాంతో కారు మానేసి నడిచెళ్ళాల్సి వస్తుంది చివరికి. కారులో వెళ్ళడం కంటే నరకం మరొకట్లేదన్నమాట. నిజం చెప్పాలంటే ఈ కారుల్లో వెళ్ళేవాడికి టోల్ గేట్ల వల్ల వచ్చేటటువంటి ఖర్చు పెట్టుకుంటే విమానంలో హాయిగా ఢిల్లీ వెళ్ళొచ్చేయచ్చు. ఏది టోల్ గేట్లు కడుతున్నామని ఆనందంగా కొడుతున్నారా, ఈ దిక్కుమాల టోల్ గేట్ తీయమని కొడుతున్నారా చెప్పండి. రోడ్ల మీద వేరు, ఏదో రోడ్ల మీద జిఎన్టీ రోడ్లు అవన్నీ మెయింటెనెన్స్ ఉంటాయి, అసలు దేవుడి దగ్గర కడుతుంటే అసలు మనకి ఎందుకు ఎంత కట్టాలి మనం? పూర్వకాలంలో చక్కగా గ్రామాలని చక్కగా పరిపాలించి వాటి మీద వచ్చే పన్నులు వసూలు చేసుకుని జీవించడం కోసం అగ్రహారాలు దానం ఇచ్చేవారు. అటువంటి 100 అగ్రహారాలు అడిగి ఇస్తున్నాను. కుండలాలు, ఇంకా భార్యలు, ఈయనకి భార్యలు ఇస్తానన్నాడు హనుమంతుడు అంటే ఆయనకి తెలియక, భార్య కన్యాశ్చ షోడశ, నీకు భార్యలుగా 16 కన్యలను ఇస్తాను అంటే హనుమంతుడు ఆనందపడిపోయాడా. భరతుడి ప్రేమది. పూర్వకాలంలో పెళ్లి చేసుకోకుండా వచ్చిన బ్రహ్మచారుల్ని, ఏమయ్యా నీకేం కావాలి, మంచి కన్యామణిని చూసి పెళ్లి చేయినా అని కూడా అడిగేవారు. అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళు అవ్వట్లేదు అనుకోండి, మగవాళ్ళు చాలామందికి 40 ఏళ్ళు వచ్చినా గురువుగారు నాకు పెళ్ళవట్లేదు అంటే ఏమవుతుంది? కలియుగంలో మనం చేస్తున్న పనుల వల్ల పెళ్ళిళ్ళు అవ్వడం లేదు, ఎక్కడ చూసినా పెటాకులే మిగిలిపోయాయి, ఉన్న పెళ్ళిళ్ళు లేని వాళ్ళు కూడా ఆనందంగా జీవించట్లేదు. మళ్ళీ మనం సరైన మార్గంలో నడుచుకుంటేనే ప్రాతధర్మం వస్తుంది. ఈ మహాత్ముడి మాటలు వినగానే, రాముడు వస్తున్నాడన్న వార్త వినగానే భరతుడు నాకు ఇంత దానం చేస్తున్నాడంటే ఈ భరతుడికి రాముడి మీద ఎంత ప్రేమ ఉందో పూర్తిగా అర్థమైపోయింది ఆయన. ఆ తర్వాత భరతునికి మొత్తం జరిగింది చెప్పాడు. వనవాసం చేస్తూ ఉండడం, రామచంద్రుడి పత్నిని రావణుడు అపహరించటం, తదనంతరం రాముడు వారధి కట్టి లంకానగరానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాక్షసులతో యుద్ధం చేయటం, సీతని తీసుకురావటం, ఇవన్నీ చెప్పి ప్రళయాగ్నిస్వరూపుడైన రామచంద్ర ప్రభు దుష్ట శిక్షణ చేశాడు, శిష్ట రక్షణ చేశాడు, ఇప్పుడు మళ్ళీ మన నగరానికి వేయించేస్తున్నాడు. ఇది మనందరికీ ఉదావహం అనగానే వెంటనే ఎక్కడి నుంచి వస్తున్నాడో చూపించమన్నాడు భరతుడు. ఇదిగో ఆ వేపు మార్గం నుంచి వస్తాడు అని ఒక మార్గం ఉన్నది, ఆకాశ మార్గంలో దక్షిణ మార్గం. ఆ దక్షిణ మార్గం దగ్గరికి భరతుడిని, భరతుడితో పాటు తక్కిన వాళ్ళని వెంట పెట్టుకు వెళ్ళాడు. ఈలోపు భరతుడు అయోధ్యానగరంలో ఉన్న వాళ్ళందరికీ వార్త పంపేశాడు, రామచంద్రుడి వనవాసం పూర్తయింది, సీతాసమేతంగా లక్ష్మణ సమేతంగా ఆయన వస్తున్నాడు, మీరందరూ చూడడానికి రండి అని కబురు పెట్టగానే కౌసల్య, సుమిత్ర, కైకేయి ఇంకా తక్కినటువంటి వాళ్ళు, మొత్తం అయోధ్య పురవాసుల్లో మరీ వృద్ధులైపోయిన వాళ్ళు బాలురు తప్ప అందరూ వచ్చేసారు, ఆబాల గోపాలు వచ్చారన్నారు అక్కడికి. రాముడు వస్తున్నాడనే వార్త తెలిస్తే చూడ్డానికి రాకుండా ఎవడైనా ఉండగలడా అన్నాడు. అందుకే వాల్మీకి మొత్తం అయోధ్యానగర వాసులంతా నందిగ్రామానికి వచ్చారు. ఆదివారం వచ్చింది, పొద్దున 10 లేద్దాం, లేచిన తర్వాత పలావ్ చేసుకు తిందాం అనుకుంటే వాడు హిందూ కాలేట. కాబట్టి మీరంతా నా ఉద్దేశం ప్రకారం ఆనాడు అయోధ్యలో ఉన్నవాళ్ళు అయి ఉంటారు, అందుకే మీరు 8:30-9 వచ్చారు. పూర్వజన్మలో ఎంతో కొంత అయోధ్యతో బంధం లేకపోతే ఈ సయోధ్యతో మీరందరూ రాలేదు. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద అందరూ వచ్చారు, రాముడు వచ్చే మార్గంకే చూశారు, ఇంకా రాముడు రావడం లేదు. దాంతో భరతుడికి మళ్ళీ అభిమానం వచ్చింది, రాముడిని చూడకుండా ఒక క్షణం ఉండలేడు కదా ఆయన, అందుకని ఓ ఆందోళన పడిపోయి కోతి బుద్ధితో నువ్వేమి లేనిపోయిన కబుర్లు చెప్పలేదు కదా అన్నాడండి హనుమంతుడిని. కచ్చిన్న కలు కాపే ఈ సేవ్యతే చల్ల చెత్తత, ఇంత మాట ఎవరైనా హనుమంతుడిని అనగలరా? ఒక్క సీత అన్నది, ఇదే నీ కోతి బుద్ధి అని సుందరకాండలో. ఇప్పుడు మళ్ళీ భరతుడు అన్నాడు అంత మాట, ఎవరో తెలుసా, కాపేయి అంటే కపి లక్షణం, కోతి లక్షణం ప్రదర్శిస్తున్నావా? కోతులు లేనిపోయినవి చెబుతాయి, చపలత్వం ఎక్కువ, అలాంటి కోతులకున్న సహజమైన చపల బుద్ధితో రాముడు రాకుండానే వస్తున్నాడని చెప్పి నన్ను తాత్కాలికమైన ఆనందంలో ముంచెత్తలేదు కదా. ఒకవేళ నిజంగా రాముడు వచ్చేటట్టయితే ఎక్కడ విమానం శబ్దం కూడా వినపడదే, దూరంగా విమానం వస్తుంటే వై అని శబ్దం అవుతుంది కదా, శబ్దం లేదు, రాముడు లేడు, పుష్పకం లేదు, నా కళ్ళ వెంబడి బాష్పకాలు తప్ప అనగానే కంగారు పడకు. హనుమంతుడేం కోపించలేదు అండో, అది ఇప్పుడైతేనా నా క్యాస్ట్ ఎత్తుతావా అని వెంటనే మొత్తం కులసంఘం వచ్చి మీద పడిపోతుంది. ఇది మామూలుగా కోతుల్ని, నీ కోతి బుద్ధి అన్నావా, మొత్తం కోతులు ధర్నాకు వస్తాయండో గొమ్మ ముందు. ఈ మధ్యన బ్యాంకుల దగ్గర కూడా చెత్త వేస్తున్నారట, అలా మొత్తం కోతులన్నీ ఇంటి ముందు చెత్త వేసి ధర్నా చేస్తాయి. మీరందరూ బేషరతుగా మా మనోభావాలు దెబ్బతీశారు కనుక క్షమార్పణ చెప్పండి అంటాయి కోతులు. కానీ హనుమంతుడు అలా అల్ల, చిరునవ్వు నవ్వుతూ నీకు రాముణ్ణి చూడాలనే తహతహ ఎంత ఎక్కువగా ఉన్నదో ఈ మాటల వల్ల అర్థమవుతున్నది, నువ్వేం కంగారు పడకు, దూరం నుంచి వస్తున్నారు, అదిగో నా చెవులకు వినపడుతున్నది అంటూనే అదిగో అదే పుష్పకం అన్నాడు ఆయన. విమానం పుష్పకం దివ్యం మనస బ్రహ్మ నిర్మితం, పూర్వం బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో నిర్మించిన పరమ పవిత్రమైన పుష్పక విమానం అది, దాన్ని విశ్వకర్మ బాగు చేశాడు. చాలామంది విశ్వకర్మ నిర్మించాడు అంటే అంతరార్థం తెలుసుకోవాలి, బ్రహ్మే నిర్మించాడు కానీ విశ్వకర్మ దానికి కొన్ని సౌకర్యాలు కలిగించాడు. ఓడి బిల్డింగ్ కడితే లోపలికి వచ్చి అందరూ రకరకాల సౌకర్యాలు కల్పిస్తూ ఉంటారుగా, బిల్డింగ్ కట్టడం ఒక ఎత్తు, బిల్డింగ్లో సౌకర్యాలు పెట్టడం ఒక ఎత్తు. చక్కగా ప్లాస్టింగ్ చేసిన వెంటనే మళ్ళీ మర్నాడు వాడు వచ్చి పొడుస్తాడు, వాడు ఏసీ మిషన్ కోసం పొడుస్తాడు, మళ్ళీ దాన్ని కూడొచ్చి పూడుస్తాడు, ఆ తర్వాత వాడు చెక్క కొడతాడు, మళ్ళీ ఇంకోటొచ్చి పూడుస్తాడు, వాడు రాయి వేస్తాడు, ఆ రాయి మళ్ళీ గొల్లు వచ్చి అది తీసి ఇంకోడేస్తాడు. ఈ బిల్డింగ్లు అంత బాధ మరవట్లేదు బాబో, ఈ జీవితంలో బిల్డింగ్ కట్టడం అంత నరకం మరవట్లేదు, అందుకే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు. అలా పాపం విశ్వకర్మ గారు బ్రహ్మగారు నిర్మించినటువంటి దానికి శ్రమ పడకుండా సౌకర్యాలు చేకూర్చాడు కనుక అది విశ్వకర్మ చేత నిర్మింపబడిందని కూడా అంటారు, కానీ అది బ్రహ్మ చేత నిర్మింపబడింది. ఆ సమయంలో విమానం కనబడగానే భరతుడు ఉప్పొంగిపోయాడు. హనుమంతుడు ఆకాశానికి ఎగిరి రాముడికి భరతుడి యొక్క ముఖ కవళికలు ఆనందం చెప్పగానే విమానం అక్కడ దిగింది. దిగి దిగడంతో ఆ ప్రభు పాదాల మీద విడిపోయాడు భరతుడు. ఎంతో కాలం అయిపోయింది కదండి చూచి, దాంతో భరతుడికి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయన్నమాట. రాముని పాదాలకు ఆయన నమస్కరిస్తే రాముడు పైకి లేవనెత్తి గాఢంగా ఆలింగనం చేసుకుని ఆనందంతో దగ్గరికి తీసుకున్నాడు. వరుసగా కౌశల్యకి, సుమిత్రకి, కైకేయికి అందరికీ నమస్కరించాడు. పాపం కైకి సిగ్గుపడుతోంది, ముందు ఆవిడికే దండం పెట్టాడు ఆయన. ఇది గొప్ప స్ట్రాటజీ. ఎవరి మీద ఇతరులు ద్వేషం పెట్టుకుంటారో వాళ్ళకి నమస్కరించడం రాముడి సంస్కారం. కైకేయి కూడా ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకున్నది. మొత్తం మీద కథ ఒక అద్భుతమైన మార్పులోకి గురయ్యింది. ఇక పౌరుల ఆనందం అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళంతా రామనామస్మరణ చేస్తూనే ఉన్నారు. రామ 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 అంటూనే ఉన్నారట, పూల వర్షం కురిపించేశారట. ఆ సమయంలో రెండు చేతులు నుదుటికి చేర్చి నమస్కరించాడు భరతుడు. అసలు ఇది ఒక గొప్ప మాట. నమస్కారాలు రకరకాలుగా చేస్తారు. భగవంతునికి నమస్కరిస్తున్నప్పుడు, గురువులకు పౌరాణికులకు నమస్కరిస్తున్నప్పుడు ఏం చేయాలి? ఈ రెండు చేతులు ఇలా నుదుటికి చేర్చాలి. శిరస్యంజలి మాధాయ కైకేయానందవర్ధన. ఈ తల మీద రెండు చేతులు చేర్చి జోడించి నమస్కరించి కైకేయికి ఆనందం కలిగించే భరతుడు రాముడితో సత్యపరాక్రముడితో ఇలా అన్నాడు, మహాత్మా, మా అమ్మ వల్ల నువ్వు రాజ్యాన్ని విడిచిపెట్టావు. రాజ్యం విడిచిపెట్టి అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ సామ్రాజ్యం అంతా నాకు అప్పగించిపోయావు. ఆనాడు తప్పనిసరి పరిస్థితులలో మా అమ్మ మాట, నాన్నగారి మాట నిలబెట్టడానికి నీ దగ్గర నుంచి ఈ సామ్రాజ్యం స్వీకరించాను. నువ్వు కూడా తప్పనిసరిగా ఈ రాజ్యాన్ని నువ్వే పాలించు అని నన్ను శాసించావు కనుక ఆ శాసనం కాదనలేకపోయాను. నీ పాదుకలు పట్టుకొచ్చి నందిగ్రామంలో సింహాసనం మీద పెట్టి పాదుకలకి సర్వం నివేదిస్తూ రాజ్యపాలన చేశాను. ఆనాడు నువ్వు నాకు మాట ఇచ్చావు 14 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి రాజ్యాన్ని స్వీకరిస్తానని. ఇచ్చిన మాట నువ్వు నిలబెట్టుకో. ఆనాడు నువ్వు నాకు రాజ్యం ఎలా ఇచ్చావో దాన్ని యథాతథంగా అప్పచెబుతున్నాను. యథాతథంగా అంటే అర్థం ఏమిటి? ఇచ్చిన వాటిని నేను పాడు చేయలేదని అర్థం. అంతేగాని ఆనాడు బిల్డింగ్లో ఏమాత్రం కలర్ వేయకుండా బూజు తులపకుండా ఇచ్చాను కష్టం అవ్వండి. ఇచ్చిన వాటిని నేను ఏ విధంగానూ పాడు చేయలేదు. పైగా ధనము పెంచాను తప్ప తురంచలేదు. సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేశాను తప్ప అందులో దేన్ని నేను పాడు చేయలేదు, వ్యర్థం చేయలేదు, నా స్వార్థానికి వాడుకోలేదు. అయినా ఈ రాజ్యం సామాన్యమైన రాజ్యమా? ఒక మంచి బలమైన బండి. ధురమే కాకినాన్యస్తాం ఋషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోటుం అహముత్సహే. ఓ పెద్ద బండి ఉన్నది. పూర్వం ఎడ్ల బళ్ళు ఉండేవి చూశారు కదా మీరు, చెక్కతో తయారు చేసిన చక్రాలు ఉండేవి, పూర్తిగా కొయ్యతో తయారు చేసిన చక్రాలు. ఆ చక్రం చుట్టూతో ఇనప బద్దీ ఉంటుంది, దానికి మధ్యలో పెద్ద కాడి ఉంటుంది, ఒంటెద్దు బండి అది. ఈ బండిని బలమైన ఎద్దు ఆబోతు లాగగలదు. ఒక ఆబోతు బలిష్టమైన ఎద్దు మొయ్యవలసిన బండిని ఒక చిన్న దూడకు కడితే ఏమవుతుంది? ఆ దూడ పేడ వేసి కింద పడి చచ్చిపోతుంది. ఎద్దు మొయ్యాలి బండిని, ఆ బండిని దూడ మొయ్యలేదుగా, లాగలేదు కదా. అలాగే ఎద్దు లాంటి నువ్వు మొయ్యవలసిన ఈ సామ్రాజ్య భారాన్ని చిన్న దూడలాంటి నేనేం చేయగలుగుతానన్నాడు, లాగలేనన్నాడు ఆయన. ఇప్పుడు మీరు చప్పట్లు ఎందుకు కొట్టారు? రాముడిని ఎద్దు అన్నందుగా కాదు కదా, అక్కడున్నది గొప్పతనం. అందుకే భరతుడి గొప్పతనం మనం తెలుసుకోవాలి. పోనీ ఉపమానం చేసినా వరి బొత్తిగా ఎద్దు మొయ్యవలసిన దాన్ని దూడలాగలేదు, అలాగే నువ్వు పరిపాలించవలసిన సామ్రాజ్యం నేను పాలించలేదు అంటే ఇండైరెక్ట్గా రామా నువ్వు ఎద్దువి నేను దూడని అన్నాడు. తనను దూడనుకున్నా పర్వాలేదు కానీ రాముడిని ఎద్దు అనవచ్చా అని కొందరికి అనుమానం వచ్చింది. ఆలోచించండి ఒకసారి ఎందుకన్నాడు తెలుసా? పూర్వకాలంలో వృషభము అనే శబ్దం, వృషభము అనే శబ్దం ఒక ధర్మదేవతకే వాడేవారు, గుర్తుపెట్టుకోండి. ధర్మదేవత ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్పాం, మీరు భాగవతంలో విన్నారు కదా, ధర్మదేవత ఆబోతు రూపంలో, భూదేవి గోరూపంలో తిరుగుతుంది. అందుకే వృషభము అనే శబ్దము మరొక రూపంలో సాక్షాత్తు ధర్మదేవతకే. అందుకే వృషాహి వృషః కపిహి, అందులో వృష శబ్దమే వాడారు. విష్ణుమూర్తికి వృషః అంటే ఎద్దుతో పోల్చారు. అక్కడ వృషః అంటే ధర్మస్వరూపం అని అర్థం అన్నమాట. ఎప్పుడూ కూడా ధర్మదేవత ఆబోతు రూపంలో ఉంటుంది. అంటే ధర్మాత్ముడవైన నువ్వు పరిపాలించవలసిన సామ్రాజ్యాన్ని దూడని, అంటే ధర్మం గురించి ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాను. ఏదో పద్మాకర్ గారు చెప్పిన 54 రోజులు రామాయణం విని కొద్ది కొద్దిగా ధర్మం అంటే ఏమిటో, గురుభక్తి ఏమిటో తెలుసుకుంటున్నాను. ఇలా తెలుసుకుంటున్న నేను సాక్షాత్తు ధర్మస్వరూపుడవైన నీవు పాలించవలసిన సామ్రాజ్యమును పాలించడానికి ఇష్టపడడం లేదని చెప్పాడనమాట. అంత జాగ్రత్తగా ఆచి తూచి మాట్లాడాలి. పోలికలు ఇష్టోచరుడు చేయకూడదు. అలాగే ఓ చోట నది వేగంగా ప్రవహిస్తోంది. ప్రవహిస్తున్నటువంటి నదిని పెద్ద ఆనకట్టతో అడ్డం కట్టాలి. ఇసుక వేస్తే ఆ ప్రవాహం ఆగుతుందా? ఈ సామ్రాజ్యం ప్రవహించే నది, దీనిని నీ వంటి వాడు ఆనకట్ట వంటి వాడే దీన్ని అదుపులో పెట్టాలి. అంటే ఇంత రాజ్యభారాన్ని నువ్వే మొయ్యాలి, నాబోటి వాడు ఇసుక లాంటి వాడు ఈ ప్రవాహానికి ఎదురెడితే కొట్టుకుపోతాడు. ఆకాశంలో ఒక విమానం ఎగురుతున్నది. ఆ విమానాన్ని 1000 హంసలు మోస్తున్నాయి. 1000 హంసలు మోసే విమానాన్ని కాకులు మొయ్యగలవా? అలాగే కాకి ఎలా అయితే హంసలు మోసే విమానాన్ని లాగలేదో, హంస వేగాన్ని కాకి ఎలా అందుకోలేదో, హంసలాంటి నువ్వు పరిపాలించవలసిన సామ్రాజ్యాన్ని కాకి లాంటి నేను భరించలేను. ఇలా 3 రకాలైన ఉపమానాలు చెప్పాడు ఆయన. ఇక ఈ రాజ్యం అంతా సంపదలతో అభివృద్ధి చెందింది. ఏ వైపు చూసినా పుష్పాలిచ్చే ఫలాలిచ్చే చెట్లు పెరిగాయి. నదీ నద సమృద్ధితో రాజ్యమంతా సుఖంగా ఉన్నది. ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు రాజ్యంలో లేవు. సామ్రాజ్యంలో ధనానికి లోటు లేదు, భుక్తికి లోటు లేదు. నువ్వు పట్టాభిషిక్తుడవై వీటిని అదుపులో పెట్టి ఈ సామ్రాజ్య భారాన్ని వహించి ప్రజల భారం వహించి ప్రజల్ని సరైన మార్గంలో నడుపు. నీవు పరిపాలన చేస్తే మళ్ళీ ధర్మం 4 పాదాల నడుస్తుంది. అప్పుడు మేమందరం ఆనందంతో జీవిస్తాం అనగా తథాస్తు అన్నాడు ఆయన. ఇదివరకు అయితే కుదరదు అన్నాడు కదా, నువ్వే పరిపాలించన్నాడు. కానీ ఇప్పుడు అయిపోయింది ఆ డ్యూటీ. పాతకాలపు ఈ అరణ్యవాస నియమం అయిపోయింది. నేను తిరిగి వచ్చి రాజ్యం స్వీకరిస్తానన్నాడు గనక తథేతి ప్రతిజగ్రాహ నిషసాదాసనే శుభే అలాగే అన్నాడు ఆయన. ఆ రాత్రికి నిద్రపోయాక పొద్దుటి అక్కడికి క్షురకులు వచ్చారు, క్షవరం చేసేవాళ్ళు వచ్చారు. ఎందువల్ల? 14 ఏళ్ళుగా జడలు అట్టగట్టున్నాయి. 14 ఇయర్స్ పెరిగిపోయింది జుట్టు. గడ్డము పెరిగిపోయింది, మీసాలు పెరిగిపోయి మనకి సినిమా వాళ్ళు చూస్తే నవ్వొస్తుందనమాట. 14 ఏళ్ళు తెగగడ్డం పెరిగిపోయిన రాముడిని నిన్నగా గడ్డం వేసాలు లేకుండా ఒక జుట్టు మాత్రం పెట్టి చూపిస్తూ ఉంటానమాట. ఈ 14 ఏళ్ళు అడవిలో ఈయన అసలు క్షవరం చేయించుకోకూడదు కదా. అరణ్యవాసం చేసేటప్పుడు కటింగ్ ఉండదు. కానీ పాపం ఏమిటో, మరి సంపూర్ణ రామాయణ సినిమా చూసినా, పాతకాలంలో ఏ సినిమా చూసినా వనవాసంలో ఉన్న రాముడు నిత్యం నున్నగా చేసుకుని అందంగా ఉంటాడే. గడ్డం ఉన్నా రాముడికి అందం ఉంటుందండి. కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు. వాళ్ళకి మీసాలు ఉన్నా గడ్డాలు ఉన్నా జుట్టు పెరిగిపోయినా అందంగా ఉంటారు. కొంతమంది దిక్కుమాల వాళ్ళు ఎన్ని రకాల అలంకారాలు చేసుకుని అందంగా ఉండరు. రాముడికి గడ్డం అందం, మీసాలు అందం, జుట్టు అందం. ఆయన ఏ విధమైన నార చీరలు కట్టినా అందమే, పట్టు వస్త్రాలు కట్టినా అందంగానే ఉంటాడు. అసలు చక్కనం ఎలా ఉన్నా అందంగానే ఉంటుందని ఒక సామెత. ఇప్పుడు అందుకని ఈ క్షురకులు వచ్చి ముందుగా అభ్యంగర స్నానం చేయించాక జడలు విప్పారు. విప్పి టిక్ 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 అని చక్కగా కత్తిరించారు. రాముడికి అందమైన కోర మేసం తీర్చిదిద్దారట. రాముడికి కూడా మేసం ఉంటుంది సుమా,
రాముడికి మంచి మేషం ఉంటుంది. క్షత్రియుడైనా క్షత్రియుడిగా పుట్టాడు, మేషం రోషం లేకుండా ఎలా ఉంటాడు? అందున ఆ మేషం కూడా ఒక రకమైన పచ్చరంగులు ఉంటుంది టండోయ్. అందుకే వేదాలలో వైఖాన సాగమ శాస్త్రంలో కృష్ణుడికి పచ్చని వేషాలు ఉన్నాయి అన్నారు. ఇప్పుడు మనం కృష్ణుడి ఆలయంలో ఎక్కడ వేషాలు లేకుండా చేసేస్తున్నాం, కానీ నిజానికి రాముడికి కృష్ణుడికి కూడా వేషాలు ఉంటాయి. వేషాలు లేకపోతే అసలు దేవతలే కాదు పొమ్మన్నారు. అందువల్ల వేషాలు కత్తిరించారు, గడ్డం చేశారు, క్షవరం చేశారు. ఇప్పుడు ఈ జడలు కాస్త విప్పి గిరదాల జుట్టు కింద తయారు చేశారనమాట. మహారాజులు పూర్వం వెనక్కిలా ఉంగరాలు తిరిగిన జుట్టుతో నెత్తి మీద కిరీటం పెట్టుకునేవారు అన్నమాట. ఈ విధంగా కేశ సంస్కారాలు అయ్యాక శుభ్రంగా ఒళ్ళంతా నలుగు పెట్టి సుగంధ ద్రవ్యాలతో మంచి స్నానం, తలంటు స్నానం చేయించారు. పూర్వం తలంటుకోవడం అనే ఒక కార్యక్రమం ఉండేది. వారానికి ఒకసారి శనివారం నాడు ఏం చేసేవారంటే కుంకుడుకాయలను ఉండేవిలండి, వాటిని కొట్టి వాటిని వేడి నీళ్లలో కలిపి ఆ పులుసు నెత్తి మీద పోసేవారు. అందువల్లే శరీరానికి చర్మవ్యాధులు వచ్చేవి కాదు. ఇప్పుడు షాంపూలు వచ్చాక ఈ జుట్టు అంతా క్యాంపుకి వెళ్ళిపోతుంది. అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుందంటే షాంపూల వల్ల. చక్క కుంకుడుకాయలతో తోముకోండి, మీ జుట్టు మీకు రాకపోతే అడగండి. రోగాలు రావు కుంకుడుకాయ పులుసు వల్ల. ముక్కుల్లోకి ఆ పులుసు పెడితే జలుబులు పోతాయి, ఎన్ని రకాల ఆరోగ్యాలు వస్తాయో. చేదు చాలా మంచిది, చర్మవ్యాధులను తొలగిస్తుంది, కానీ కుంకుడుకాయలను మనం వదిలేసాం. ఆ రోజుల్లో చక్కగా అభ్యంగర స్నానాదులు చేయించారు. ఆ తర్వాత రాముడికి పసుపు పచ్చడి బట్ట కట్టారు, సీతాదేవికి ఎర్రవస్త్రం అలంకారం చేయించారు, అలాగే శత్రుఘ్నుడికి, లక్ష్మణుడికి, భరతుడికి అందరికీ కూడా అలంకారాలు చేశారు. భుజకీర్తులు, చేతులకు కంకణాలు, నడుముకి వడ్డాణాలు అన్నీ పెట్టుకున్నారు. సర్వాభరణాలు ధరించేవారు మహారాజులు పూర్వం. వీళ్లతో పాటు రాజపత్నులతో పాటు రాజుగారి యొక్క తల్లులకు కూడా అలంకారం చేయాలి. కౌసల్య, సుమిత్ర, కైకేయి అందరూ కూడా అలంకారం చేసుకున్నారు. వారి శరీరములకు పూసుకున్న సుగంధ ద్రవ్యముల నుంచి వచ్చే పరిమళం 5-6 మైళ్ళు వ్యాపిస్తుందట. అంత మంచి మంచి గంధాలు పూసుకునేవారు. ఇప్పుడు అందరికీ ఈ నందిగ్రామం నుంచి అయోధ్యకు వెళ్ళడానికి వాహనాలు ఏర్పాటు చేశారు. ఎవరి వాహనములు వారివే అనలేదు, అందరికీ ఏర్పాట్లు చేశారు. ఏనుగులు, గుర్రాలు, రథాలు, ఇంకా ఎడ్లబళ్ళు, కొంతమంది కాలినడకన అందరూ బయలుదేరారు. ఆ సమయంలో పచ్చని గుర్రములు కలిగిన ఒక గొప్ప రథం పట్టుకొచ్చారు. ఆ రథంలో రామచంద్ర ప్రభువుని కూర్చోబెట్టారు. పూర్వం ఇంద్రుడు ఎలా అయితే ఆకుపచ్చని గుర్రములు కలిగిన రథము మీద ఆకాశ మార్గంలో ఊరేగాడో, అలాగే రామచంద్ర ప్రభువు కూడా నందిగ్రామం నుంచి రథమెక్కి అయోధ్య నగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు గొడుగు పట్టుకున్నాడు, తెల్లని గొడుగు పట్టుకున్నాడు. పూర్వం గుడ్డ గొడుగులు పెట్టేవారు అన్నమాట. గొడుక్కి పైన తెల్లని గుడ్డ, అందమైన పట్టుగుడ్డ, తెల్లగుడ్డ కట్టి దానికి ముత్యాలు వేళ్లాడదీసి రత్నాలు వేళ్లాడదీసేవారు. శ్వేతఛత్రం పట్టేవారు. తెల్లగొడుగు పడితే రాజుగారికి జయం కలుగుతుంది. అందుకని శత్రుఘ్నుడు ఛత్రం పట్టాడు. ఇంకా రథం ఎవరు తోలారు? భరతుడు రథం తోలాడు. మా అన్నయ్య గారు రాకరాక వచ్చారు, డ్రైవింగ్ సీట్ నాదన్నాడు. పైగా భరతుడు డ్రైవ్ చేస్తే టెన్షన్ ఉండదండో. కొంతమంది డ్రైవ్ చేస్తుంటే అళ్ళిపోతూ ఉంటాం మనం. వాడు ఎప్పుడు బ్రేక్ కొడతాడో, ఎప్పుడు ముందుకు పడిపోతాడో తెలియదు. భరతుడు రథం నడుపుతూ ఉంటే పట్టు ఈకల మీద పడుకున్నట్టు ఉంటుందిట. నెమలీకల మీద, హంసతూలిక తల్పం మీద పడుకుంటే ఎంత హాయిగా ఉంటుందో, భరతుడు రథం తోలితే అంత బాగుంటుంది. స్పీడ్ నడుపుతాడు కానీ లోపల ఉన్నవాడు పడిపోడు. అది అసలు డ్రైవింగ్ స్కిల్ అండి. డుబుకుడుబుకు వెళ్ళిపోయి సరిగ్గా సిగ్నల్ దగ్గరకుసరికి ఒక్కసారి బ్రేక్ కొట్టేసరికి ఫ్రంట్ సీట్లో ఉన్నవాడు డామని ముందుకు పడిపోయి నానాయాత్ర పడిపోతే అది డ్రైవింగ్ ఎందుకు అవుతుంది? అందువల్ల భరతుడి దగ్గర మీ అందరికీ ఒకసారి శిక్షణ ఇప్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా నన్ను డ్రైవింగ్ చేసి తీసుకెళ్లే వాళ్ళకి శిక్షణ ఇప్పించాలి. ఈ మధ్యన అడిగిపోతున్నా నేను ఈ కారు లెక్కాలంటే. భరతుడు హాయిగా చక్కగా రథం నడపడం మొదలుపెట్టాడు. ఇంకా రాక్షసరాజు విభీషణుడు కూడా ఓ తెల్లని వింజామర పట్టుకుని ఇలా విసురుతూ రథానికి ముందు భాగంలో నడిచాడు. ఆ సమయంలో సుగ్రీవుడు, విభీషణుడు మొదలైన వాళ్లతో ఈ రథం ముందుకు సాగుతూ ఉంటే మరుద్గణములతో, వసువులతో కలిసి ఇంద్రుడు ఊరేగుతున్నాడా అన్నట్టుగా ఉంది. నరేంద్రుడు, రాముడు, దేవేంద్రుళ్ళ ఊరేగాడు. అమాత్యులు, పౌరులు అందరూ స్వాగతం పలికారు. నగరంలోకి వస్తున్న రాముడి మీద పైనుంచి పేలాలు జల్లారు, అక్షతలు జల్లారు, పువ్వులు జల్లారు. కన్యాముడులు పేలాలు జల్లుతారన్నమాట. పేలాలంటే ఇప్పుడు మీరు పాప్కార్న్ అంటున్నారే, ఆ రోజుల్లో వరి బియ్యం నుంచి పేలాలు తయారు చేసి జల్లేవారన్నమాట. అందులో మళ్ళీ ఉప్పు చెత్త వేయకూడదు. అలాంటి అద్భుతమైనటువంటి పేలాలు జల్లితే రాజులకి, రాజగురువులకి, పౌరులకి శుభం కలుగుతుంది. తదనంతరం నగరంలోకి ప్రవేశించాక ఆ పౌరులంతా ఈయన సుగ్రీవుడు మానవ వేషంలో ఉన్నాడు, రాముడికి మిత్రుడు, ఈయన విభీషణుడు. ఈయన కదా అక్కడ, ఆయన విభీషణుడు. రాముడికి ఎంతో సహాయం చేశాట, రావణ వధకి సాయపడ్డాట. వీళ్ళు వానరులు. ఈ వానరులందరూ కూడా మానవ వేషాల్లో వస్తున్నారు. వీరంతా రాముడికి ఆత్మీయులు, ఎంత పుణ్యం చేసుకున్నారు, రాముడికి సేవ చేశారు అని అందరూ వానరులను, ఇటు రాక్షసులను, సుగ్రీవుణ్ణి, విభీషణుణ్ణి, మరి ముఖ్యంగా హనుమంతుణ్ణి బాగా ప్రశంసించారు. అనంతరం రాముడు నగరంలోకి రాగానే గృహప్రవేశం చేశాడు. ఏ గృహం? దశరథుడి గృహం. తండ్రి గృహం ఎప్పుడు ఇంటిలో పెద్ద కొడుక్కి రావాలి. దశరథుడి పెద్ద కొడుకు రాముడు, అందుకని దశరథ గృహం రామచంద్రుడికి ఇచ్చారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇళ్ళు పంచుకునేటప్పుడు, వాటాలు పంచుకునేటప్పుడు పెద్దాడికి తండ్రి ఇల్లు ఇవ్వాలి, లేక తండ్రిగా ఇవ్వాలి. అప్పుడు ఆయన వద్దంటే అది వేరే విషయం. పితుర్ భవనమాసాద్య ప్రవిశ్యచ మహాత్మనః కౌసల్యాంచ సుమిత్రాంచ కైకేయీం అభివాద్యచ. దశరథ మహారాజు గారు చాలా కాలము నివసించిన దివ్య భవనములోనికి అడుగుపెట్టి కౌసల్యకి, సుమిత్రకి, కైకేయికి నమస్కరించాడు. ఈ భవనం తన నివాస గృహంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? భరతుణ్ణి పిలిచి, భరత, సుగ్రీవుడు నాకు ఆత్మీయుడు, అందువల్ల అతనికి పట్టాభిషేకమై తిరిగి ఇంటికి వెళ్ళేదాకా విడిదివ్వాలి, అతనికి కూడా ఒక గెస్ట్ హౌస్ ఇవ్వాలి, నా బిల్డింగ్ అతనికి ఇచ్చే, నా భవనం అతనికి విడిది గృహం. ఆయన వెళ్ళిపోయాక ఆ బిల్డింగ్ నీది, ప్రస్తుతం తండ్రి ఇల్లు నాది, నా ఇల్లు తాత్కాలికంగా సుగ్రీవునికి ఉండడానికి అన్ని సౌకర్యాలు చూడు, ఇక విభీషణుడికి నీ గృహం ఇచ్చే, ఆయన కూడా సామాన్యుడు కాదు, నాకు చాలా ఆత్మీయుడు అని అందరికీ అన్ని ఏర్పాట్లు చేశాడు. వచ్చిన వానరులు అసంఖ్యాకంగా వచ్చారే, వారందరికీ ఎవరి ఎవరికి ఏ ఏ రకమైన మకాములు ఇవ్వాలో అన్ని రకాలుగా విడిది గృహములు ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. అంటే అప్పట్లో కాఫీలు టీలు లేవు కాబట్టి సరిపోయింది అనుకోండి. వారికి కావలసిన పలహారాలు, బలహారాలు, జలాలు, పానీయాలు సమస్తం ఏర్పాటు చేశాడు.